రేపటి రోజున మేము సమయం సరిగా నిర్ణయం చేసుకొని సమయానికి ప్రారంభించేటట్లుగా ఉంటేనే మేము దాన్ని మీకు అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు మీ సమయాన్ని మేము వృధా చేసినందుకు క్షమించండి అని స్వామి చెప్పారు. చూడండి, మహాత్ములకి ఏం పని అండి క్షమాపణ చెప్పడానికి? అంటే సమయంలో మనం ఎంత పొందొచ్చు, సమయాన్ని ఎలా చూసుకుంటే మన సమయం ఎలా వినియోగించుకునే దాన్ని బట్టి మనం కాలంలో అది ఎంత గొప్పదైనటువంటిదో మనకు తెలియ చెప్పడం కోసం ఒక్క నిమిషం ఆలస్యం జరిగిన క్షమాపణ వారు చెప్పారు. అంటే అక్కడ కాలం ఏం చేస్తోంది అంటే మనకి సద్వినియోగం చేసుకోవడానికి కాలం ఒక అవకాశం. ఇప్పుడు నిన్నటి రోజున ఈ సమావేశం ఈ సమయానికి ఇక్కడ లేదు, ఇంకొక 4 రోజులు పోయిందనుకోండి ఈ సమావేశం ఇక్కడ ఉండదు. కాలంలో నిర్ణయింపబడింది. గురుదేవులు ఇచ్చినటువంటి మహా అవకాశం ఏమిటి అంటే ఈ 4 రోజుల కాలంలో మనకు అద్భుతమైనటువంటి అవకాశం. అందుకే దీన్ని మహాత్ములు ఎలా పోల్చారంటే కాలాన్ని పోల్చడానికి ఇంకొక వస్తువు లేదు కనుక ఏది గొప్పదో దాంతో పోల్చారు. బంగారు వంటి ఈ కాలము కోనాడగానే పుణ్యచరిత, వేయేల మాకు విష్ణు కథలు వినిపించవయ్యా సూత ధీ సమేత, భాగవతంలో వాళ్ళు మాట్లాడిన మాట. అంటే ఏది కాలము అంటే మహాత్ములు మన చెంతకు చేరినప్పుడు వారి ముఖస్థుగా వచ్చేటువంటి ఆ బోధామృతం ద్వారా మనలోకి మన ప్రయాణం సులువుగా చేసేటువంటి విధానం కేవలం మహాత్ముల బోధ ద్వారా మాత్రమే. ఇది మనకై మనం ప్రిపరేషన్ చేసుకుంటే కుదిరేది కాదు. మహాత్ముల బోధల ద్వారా ప్రయాణం ఎలా ఉంటుందంటే మనకి పెద్దలు చెప్పిన విషయం ఏమిటంటే కొన్ని వేల గ్రంథాల సారాన్ని ఒక్క ముక్కలో చెప్పగలిగినటువంటి శక్తి మహాత్ములకు ఉంది, వారి వాక్కుకున్నది. కొన్ని కోట్ల గ్రంథాలు మనం రీసెర్చ్ చేసిన, అన్ని గ్రంథాలలో ఉండేటువంటి సారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన అది మనకు పట్టాలంటే చాలా కష్టం. అదే ఒక మహాత్ముల ముఖస్థుగా వారి బోధ ద్వారా మనకు అందిందనుకోండి, ఇన్ని గ్రంథాలు చదవలసిన అవసరం మనకు లేదు. ఆ గ్రంథాల సారమంతా కూడా ఒక్క మాటలో మనకు చెప్పేస్తారు. అంత గొప్పది సత్సంగం. సత్సంగం అంటే కొన్ని వేల కోట్ల గ్రంథాల యొక్క రీసెర్చ్ చేసి PhDలు ఇస్తారు చూడండి ఒక గ్రంథం మీద. ఎవరెవరు ఒక గ్రంథాన్ని ఎంతగా వారు దానిలో వారు ఎంత పండితులో తెలుసుకోవాలంటే దానిలో ఇలా చెప్పారు దీనిలో ఇలా చెప్పారు అని కొన్ని గ్రంథాలని వారు రీసెర్చ్ చేసి ఒక సన్నివేశాన్ని అనేక రకాలుగా ప్రపంచంలోకి తీసుకొస్తారు. అంటే ఇప్పుడు ఇన్ని గ్రంథాలు మనం చదవలసిన అవసరం లేదు. ఆ ఒక్క గ్రంథం చదివామనుకోండి అందులో ఉండే సారం మొత్తం మనకు తెలిసిపోతుంది. అలాగే మన స్వరూపం మనకు ఎరుక కావాలంటే నిజమైన ఆనందం ఏమిటో తెలియాలంటే మనం ఉదయం మాట్లాడుకున్నాం కదా జ్ఞానము ధర్మం రెండింటిలో గొప్పది ఏమిటంటే ధర్మమే గొప్పది. జ్ఞానము కంటే కూడా ధర్మమే గొప్పది. జ్ఞానం ఏం చేస్తుందంటే తెలియపరుస్తుంది, కానీ ధర్మం మనకి ఆచరణలోకి తీసుకెళ్తుంది. ఆచరణలోకి తీసుకువెళ్ళేటువంటి ధర్మం చాలా గొప్పది. అందుకే పరమాత్మ అంతర్జ్ఞానాన్ని అర్జునుడికి బోధించి కూడా ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి భీష్ముడికి అప్పచెప్పాడు ఆయన. ఎందుకని? ఆచార్య ప్రభవో ధర్మ. మనం ఉదయం చెప్పుకున్నాం ధర్మము ఎవరి ద్వారా మనకు తెలుస్తోంది, ఏది నిత్యము ఏది అనిత్యము ఇది ఎవరి ద్వారా తెలుస్తోందంటే మనకు ఆచార్యులే చెప్పాలి. ఆచార్యుల ద్వారా వచ్చినదే మనకి నిజమైనటువంటి ఒక అథారిటీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే వారికి ఆ హక్కు ఉందండి. కొన్ని కొన్ని పదాలు మనం చెప్తే అది సరిపోదు, కొన్ని వారి ముఖస్థుగా వస్తేనే దానికి ఒక అథారిటీ ఉంటుంది. ఎందుకంటే వారు దానికి హక్కుదారులు, యజమాని అనుకున్నాం కదా ఉదయం మనం. అలాగే మనకందరికి కూడా మన స్వరూపాన్ని మనకు ఎరుక చేయడానికి నిజమైనటువంటి ఆనందం లోకంలో చాలా చాలా ఆనందాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మనకి ఇంద్రియాలకు అందేటువంటి ఆనందాలు బాగా తెలుస్తున్నాయి ఉదయం చెప్పుకున్నాం కదా. మరి వీటన్నింటికంటే కూడా గొప్ప ఆనందం ఏది ఉన్నది అంటే దాన్ని చవిచూచి అనుభవించిన వాడు చెప్పాలి. అంతేగాని దాన్ని ఎవరో వర్ణిస్తే ఆ వర్ణించిన దాన్ని వర్ణించినట్టుగా చెప్పామనుకోండి అక్కడ అనుభవ లోపం స్పష్టంగా కనబడుతుంది. ఎవరో చెప్పొచ్చు ఒక మాధుర్యం గురించి, ఎవరో చెప్పొచ్చు మనం వినొచ్చు, ఆ విన్నటువంటి దాన్ని విన్నట్టుగా ప్రజెంట్ చేశామనుకోండి, అక్కడ లోపం ఏం జరుగుతుందంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా అక్కడ అనుభవ లోపం స్పష్టంగా కనబడుతుంది. ఆ అనుభవం లోపం లేకుండా మనకు అందించగలిగేది ఎవరంటే గురుదేవుడు. దాన్ని వారు అనుభవించి మనకి వారి అనుభవ సారాన్ని మనకి తేలిగ్గా అందిస్తారు, అంత కష్టపడకుండా. ఎందుకంటే మనం బయట ప్రయత్నం చేస్తే చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టం లేకుండా మనకు అందించేది ఏది అంటే గురుబోధ. కాబట్టి ఆ గురుబోధకి ఈ కాలాన్ని నిర్ణయం చేశారు. ఇది ఎవరు నిర్ణయం చేశారు? గురుదేవులే నిర్ణయం చేశారు. ఈ సమయం నుంచి ఈ సమయం వరకు సత్సంగం అంటే ఇప్పుడు ఈ కాలము ఏ కాలము అంటే ప్రపంచంలో మనం ఇప్పటిదాకా వినియోగించుకున్న కాలము మనకి కాలహరణం అయిపోయింది. మన జీవితం కూడా హరించకపోతోంది, ఆయుష్ వెళ్ళిపోతోంది. కానీ ఈ కాలము మనల్ని ఏం చేస్తుంది? రేపటి రోజున భగవంతుడి దగ్గర నేను నీవిచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాను అని ధైర్యంగా నిలబడి చెప్పగలిగేంతటి ఒక ధైర్యాన్ని మనకు ప్రసాదించేది ఏ కాలము అంటే ఇగో ఈ సత్సంగ కాలమే. అందుకని ఈ సత్సంగ కాలాన్ని మనం దేనితో పోల్చదగినటువంటిది కాదు. ఇది మనం బయట దొరికే బంగారంతోనో, మెడలో వేసుకునే వజ్రాలకు నెక్లెస్లతోనో, కాకపోతే బయట ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి దేనితో కూడా ఇది పోల్చడానికి లేదు. ఎందుకని? వాటన్నింటినీ మించి ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి కాలము శ్రవణం చేసినటువంటి కాలం. పరీక్షిణ్ మహారాజుకి ఏ కాలము బంగారు కాలం అయిందండి? పరీక్షిణ్ మహారాజుకి ఏ కాలం బంగారు కాలం అయింది? సప్తాహ కాలం. 7 రోజుల పాటు శుభయోగీంద్రుల వారు అక్కడికి విచ్చేసి ఆయన భగవంతుడి గురించి తత్వం గురించి చెప్తూ ఉంటే ఈయన ఇంకా అడగడం మొదలుపెట్టాడు. లోకంలో వినేవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, ఏదో మా కర్మగారు వచ్చాం, కూర్చున్నాం, ఓ గంట అవుతుంది, వదిలిపెట్టేస్తారు, వెళ్ళిపోతాం అని అనుకుంటూ విన్నాం అనుకోండి, అది అనుభవించినట్లు అవుతుందా? మధ్య మధ్యలో శుభయోగీంద్రులు వారు చెప్తుంటే ఆయన అడిగాడు కూడా. ఎలా అడిగాడంటే, చెప్పేటువంటి శుభయోగీంద్రుల వారికి కూడా తట్టనటువంటి కొన్ని విషయాలు, నా తండ్రిని ఈ విషయం అడగాలి అనేటువంటి ఆస్ఫురణ కూడా లేకుండా ఆయన ఏ భాగవతాన్ని వ్యాసముకొస్తుగా విన్నాడో అదే విషయాన్ని ఇక్కడ పరీక్షిణ్ మహారాజుతో చెప్పేటప్పుడు, పరీక్షిణ్ మహారాజు ప్రశ్న రూపంలో దాన్ని ఈయన అడిగినప్పుడు, అయ్యో మా నాన్నగారి దగ్గర వినేటప్పుడు నాకు ఈ ఆలోచన రాలేదే. శుకయోగీంద్రుల వారే తన్మయత్వం చెందాడు. ఎటువంటి ప్రశ్న వేసినప్పుడు గురువు ఆనందపడతాడు? మన ఒక ప్రశ్న వేస్తే గురువు ఆనందపడాలి. ఆ ప్రశ్న ఎలాంటిదై ఉండాలి? మన స్వరూపాన్ని గురించి ప్రశ్నించాలి, మన సాధన గురించి ప్రశ్న రావాలి, మన సాధనలో వచ్చేటువంటి అడ్డంకుల గురించి ప్రశ్న రావాలి, మనం ఆశ్రయించినటువంటి దైవం పట్ల ఆయన కథని మనకు వినేటప్పుడు ఆ లీలా విశేషాలలో మనకు అర్థం కానటువంటి విషయం ఒకటి అక్కడ వారు చెప్తున్నప్పుడు దాన్ని మనం తెలుసుకునేటువంటి తపన మన ప్రశ్నలో వ్యక్తం కావాలి. అది ఎంత స్థితికి తీసుకువెళ్ళింది శుకయోగేంద్రుల వారిని అంటే, ఆయనే ఒక్క క్షణం అలా ఉండవయ్యా, నేను ఈ కథ విన్నాను మా నాన్నగారి దగ్గరే, కానీ నాకు ఈ ఆలోచన రాలేదు, ఒకసారి నువ్వు అలా ఉండు అని తపస్సమాధి స్థితిలోకి వెళ్ళి ధ్యానమగ్నుడై తన గురుస్వరూపమైనటువంటి వ్యాస భగవాను ఆయన ఆశ్రయించి ఆ ధ్యాన స్థితిలోనే ఆయన పాదాలని ఆశ్రయించినప్పుడు తన మనస్సులో కలిగినటువంటి సందేహ నివారణ ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ వాగ్రూపంగా పరీక్షకి అందించాడు శుభయోగేంద్రుల వారు. చూడండి, సత్సంగం అంటే ఊరికినే ఉంటుందా? మనకు సత్సంగము లేకపోతే మహాత్ములు మన దగ్గరికి రావడము, మనకు ఒక 4 విషయాలు వారు చెప్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, కేవలం సత్సంగం అంటే కాలంలో వెళ్ళిపోయేదా? కాదు కాదు, కాలము యొక్క రహస్యాన్ని మనకు చెప్పేది. కాల రహస్యాన్ని, కాలజ్ఞాన విదగ్రణిం, గురుదేవుల యొక్క పేర్లలో కాలజ్ఞాన విదగ్రణిం అంటే ఎవరైనా మన జన్మ జన్మల రహస్యాలు ఎరిగిన వారు. మనకు ఈ జన్మలో ఈ కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఆయన ఎవరు? కాలజ్ఞాన విదగ్రిణి. మన గతము, ఇప్పుడు మన మనస్సు చరిస్తున్నటువంటి విషయము, మనకి మన గురుదేవుల చరిత్రలో ఒక మాట ఉంటుంది, నీ మనస్సులో జరగబోయేటువంటి సంకల్పానికి సంబంధించిన కదలికలకి ఒక కంపనం ఉంటుంది కదా, ఆ రహస్యాన్ని గురుదేవులు కొన్ని నెలల ముందరే ఎరుగగలరు. మనకు చెప్పారు కదా సద్గురుదేవుల చరిత్రలు. అంటే ఇప్పటిది కాదండి వారు ఎరుగగలిగేది, రాబోయేటువంటిది కూడా కాదు, మన జన్మ జన్మల రహస్యాలన్నీ ఎరుగగలరు వారు కాలజ్ఞాన విదగ్రని. మరి ఇప్పుడు ఈ కాలాన్ని మనకి ఎందుకు అనుగ్రహించారు అంటే, ఇప్పుడు మనం ఈ సత్సంగంలో గురుముఖస్థుగా వినబోయేటువంటి బోధామృతం ఏదైతే ఉన్నదో గత కాలపు బాధల్ని తీరుస్తుంది, రాబోయేటువంటి బాధల్ని దాటడానికి ఔషధంగా పనిచేస్తుంది, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రారంభ కర్మ వల్ల వచ్చేటువంటి దుఃఖశేషాన్ని కూడా సమూలంగా రూపుమాపగలుగుతుంది. ఇంత శక్తి దేనికున్నది? గురు వాక్కున్నది. గురు సన్నిధిలో మనం గురుముఖస్థుగా వచ్చేటువంటి ఆ బోధకి ఇంత శక్తి ఉన్నది. కానీ మనమేం చేస్తున్నాం? ఆ కాలాన్ని, ఆ బోధని, ఇది నాకు సరిపోయి, ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు కదా, ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు, ఇది నాకు అవసరమే లేదు కదా అంటే, కేవలం నీకు ఇప్పటి వరకు అవసరమయ్యేదే కాదు, మనకు రహస్యాలన్నీ ఎరుగగలిగి వారు ముందుగా, అందుకే మార్గదర్శి మహర్షి అన్నారు. మహర్షులంటే ఎవరు అంటే మార్గదర్శనం చేసేవారు. మార్గదర్శనం అంటే మన సాధనలో ఎదురయ్యేటువంటి అవాంతరాలు ముందుగానే సూచనగా తెలియజేస్తారు. అటువంటి ఆ మహాత్ములు అందించినటువంటి ఆ వాక్యాలే మనకు ఆనాటి నుంచి ఒక ప్రహ్లాదుడు, ఒక వ్యాస భగవానుడు, ఒక శుకయోగీంద్రుడు, వీరందరి పరంపరగా మనకు అందేది ఏమిటంటే భగవంతుడు యొక్క తత్వం. ఎందుకంటే మనం ఉదయం చెప్పుకున్నాం, మారేవన్నీ బాగా తెలుస్తున్నాయి, అంటే ఇంద్రియాలకు అందిపోయేవన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి, మార్పులతో కూడుకొని ఉన్నాయి. కానీ మార్పులకితో కూడుకొని ఉండి మారనిది ఒకటి మన లోపల ఉండి ఇన్నింటినీ మార్పింపజేస్తుంది, మార్పుని మనకు గుర్తింపజేస్తుంది. కానీ తాను మాత్రం ఎప్పుడూ మారడు. తెర ఒక్కటి ఎప్పుడు అలాగే ఉండి వచ్చే పాత్రలు, వెళ్లే పాత్రలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ తెర మీదకి హాస్యగాడు వస్తాడు, ప్రతినాయకుడు వస్తాడు, కథానాయకుడు వస్తాడు, అందరూ వస్తారు. కానీ ఆ పాత్రల వల్ల వచ్చే వికారాలు ప్రేక్షకుడు పొందుతాడే, కానీ ఆ తెరకేమైనా వికారాలు ఉంటాయా? తెర ఏమైనా వికారం చెందుతోందా? ఆ తెరకి ఒక హాస్యగాడు వచ్చినప్పుడు నవ్వదు, ఓ ప్రతినాయకుడు వచ్చినప్పుడు ద్వేషించదు, ఒక కథానాయకుడు వచ్చినప్పుడు ప్రేమించదు. దానికి ప్రేమ లేదు, ద్వేషము లేదు, హాస్యము లేదు. అదేం చేస్తుంది? బొమ్మని చూపిస్తుందే కానీ ఆ బొమ్మ వికారం తాను పొందదు. అలాగే మనకి మహాత్ములు ఎలా నడవమని చెప్తున్నారు ఈ ప్రపంచంలో, ఉండండి చూడండి. మనకేది కూడా తప్పని ఎప్పుడు చెప్పారు? ఓసారి మనకి ఏదైనా లోపల ఒక ఆలోచన కలిగినప్పుడు దాన్ని వెంటనే కార్యరూపంలోకి తీసుకెళ్ళలేము, ముందు ఒక సంకల్పమో ఏదో ఒకటి జరుగుతోంది. ఈ సంకల్పం జరిగినప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి బుద్ధి కూడా చాలా ప్రధానం. ఎందుకంటే మనసుకు ఉండేటువంటి లక్షణం సంకల్పం చేయడం, వికల్పం చేయడం, దానికి ఉన్న లక్షణం. ఇప్పుడు చెయ్యకూడని పని చేస్తే నీకు మనస్సు ఉన్నదా అని ఎవరు అనరు, నీకు బుద్ధి ఉన్నదా అంటారు. ఎందుకంటే సంకల్పం కలగడం మనస్సు యొక్క లక్షణం, కానీ బుద్ధి ఏం చేస్తుంది? ఇది చెయ్యాలా వద్దా అనేటువంటి నిర్ణయం చేయించేది బుద్ధి. కానీ మన బుద్ధి ఏం చేస్తుంది? మన బుద్ధి రకరకాలుగా, అనేక రకాలుగా వెడుతూ ఉంటుంది. ఎందుకంటే దుర్యోధనుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ఎందుకంటే మనకు పాత్రల ద్వారా వెడితే తేలిక అర్థమైపోతుంది. వేదాంతం వేదాంత పరంగా వెళ్ళామనుకోండి, మనకు అర్థమైనట్టే ఉంటుందే కానీ, అర్థమైనట్టే ఉంటుంది కానీ తర్వాత తెలియదు. మా గురువుగారు చెప్పేవారు, వేదాంతం ఎలా ఉంటుందంటే నల్లటి పిల్లిని అమావాస్య రోజున చిమ్మ చీకటి గదిలో వెతుకుతూ ఉంటే ఎలా ఉంటుందో వేదాంతం వినేటప్పుడు అలా ఉంటుంది అన్నారు ఆయన. ఎందుకంటే పట్టుకున్నదల్లా పిల్లేమో అనే భ్రమ కలుగుతుంది, పిల్లి కనిపిస్తుంది, నాకు తెలిసిపోయింది అని అనుకుంటాం, కానీ యథార్థానికి అది తెలియదు. అలాగే వేదాంతం కూడా ఎలా ఉంటుందంటే వింటున్నప్పుడు అంతా అర్థమైనట్టు, చాలా బాగా తెలుసుకున్నట్టుగా అనిపిస్తోంది. మళ్ళీ మనం తిరిగి దాన్ని ఏం విన్నామని విచారణలోకి వెడితే అది మనకు అవగతం ఎంత అయిందో తర్వాత తెలుస్తుంది. అలాగే దుర్యోధనుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు. వాస్తవానికి ధృతరాష్ట్రుడి యొక్క బీజము ఒక్కటే. ఎవరు బీజం అండి? ధృతరాష్ట్రుడికి బీజం ఎవరు? వ్యాస భగవానుడే. పాండురాజుకి బీజము వ్యాస భగవానుడే. విదురుడికి బీజము వ్యాస భగవానుడే. కానీ అక్కడ క్షేత్రాలు మారాయి. అంబిక, అంబాలిక, ఇంటి దాసి, ఇలా క్షేత్రాలు మారాయి. ఇక్కడ ఏం జరిగింది? బీజం శ్రేష్టమైనదే, బీజం వ్యాస భగవానుడిదే. కానీ ధృతరాష్ట్రుడికేమో ఒక గుణం, పాండురాజుకేమో ఇంకొక గుణం, విదురుడికి మహత్తరమైనటువంటి ధర్మగుణం, ఇలా వేరువేరుగా ఎందుకు వచ్చాయి? బీజం ఒకటి అయినప్పుడు గుణాలు ఎందుకు మారాయంటే అక్కడ క్షేత్రంలో కలిగినటువంటి లోపం వల్ల. బీజం ఒకటే కానీ అక్కడ క్షేత్రంలో కలిగినటువంటి లోపం వల్ల అంబికకు సంతానం కలిగించేటువంటి సమయంలో మనం చాలా మార్లు ఎలా ఆలోచిస్తామంటే, సంతానం అనే మాట వినగానే మనకు బాగా స్ఫురణకు వచ్చేది ఏమిటంటే స్త్రీ పురుషుల వల్లే లోకంలోకి సంతానం కలుగుతోంది. ఈ విషయం మనకు బాగా ప్రపంచంలో కనబడుతుంది కనుక అదే అలవాటైపోయింది. కానీ వ్యాసుడి జననము, వ్యాసుడు అంబికకు సంతానం కలిగించిన విధానం అలా జరగలేదు. వ్యాసుడిది సద్యోగర్భం. సద్యోగర్భం అంటే అప్పటికప్పుడు వచ్చేస్తాడు పిల్లాడు. అప్పుడు ఇది ఏ వైద్య శాస్త్రానికి ఏ వైద్యుడికి అందింది కాదు, వ్యాసుడి జననం. అప్పటికప్పుడు ఆయన చెప్పాడు కూడా, పరాశర మహర్షుల వారు చెప్పారు కూడా, నీ గర్భాన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉదయించబోతున్నాడు, ఇప్పటికిప్పుడు నీకు ఆ పిల్లాడి దర్శనం కూడా కలుగుతుంది. ఆ పిల్లాడు మాట్లాడతాడు. విచిత్రం ఏమిటో తెలిసినా, తల్లి కంటే పిల్లాడికి వయసు ఎక్కువ ఉంటుంది. సత్యవతి ఏమో నిండు యవనంతో ఆవిడ అలాగే ఉంటుంది. కానీ వ్యాస భగవానుడు గడ్డం వచ్చేసి బాగా జటాజూటాలు అన్ని చుట్టుముడి వేసుకొని తల్లితో మాట్లాడతాడు, అమ్మ నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వస్తాను అని. అంటే అక్కడ పరాశరులు వారి యొక్క తపశ్శక్తి, వారి యొక్క భూమధ్యం నుంచి ఆ సత్యవతికి అందించినటువంటి తపోబలం వల్ల సద్యోగర్భం ద్వారా ఉద్భవించినటువంటి వాడు వ్యాస భగవానుడు. అదే భావనతో ఇక్కడ అందుకనే సంతానాలు ఎలా ఉంటాయో చాలా మార్లు చెప్పుకున్నాం మనం. ఉద్బీజాలని, అండజాలని, జరాయుజాలని, స్వేదజాలని, మానసికాలు అని, సద్యోగర్భాలు అని, ఇలా రకరకాలుగా సృష్టి వస్తోంది కనుక మనం అనుకున్నట్టే సృష్టి జరగడం లేదు. ఇక్కడ వ్యాస భగవానుడు కూడా చెప్పాడు ఎలాగా, ముందు అంబికకు సంతానం కలిగించేటప్పుడు ఆడ రెండు కళ్ళని గట్టిగా మూసేసుకొని ఇలాంటి వారి ఎదురుగా నేను కూర్చోవలసి వస్తోంది, ఇలాంటి వారి ద్వారా నేను సంతానం పొందవలసి వస్తుంది అని ఆవిడ కొద్దిగా ముఖం చిత్రించింది, కళ్ళు మూసేసుకుంది. ఆ క్షేత్రంలో ఉండేటువంటి లోపం వల్ల ధృతరాష్ట్రుడు పుట్టాడు. కానీ ధృతరాష్ట్రుడికి ఎంత లాభం కలిగిందో తెలుసా అండి? ధృతరాష్ట్రుడికి నిరంతర లాభం ఎక్కడ కలిగిందంటే సత్సంగం. ధృతరాష్ట్రుడికి కలిగినటువంటి లాభం ఏమిటంటే సత్సంగం. మనకి భగవద్గీత కంటే కూడా గొప్ప గ్రంథం ఉందండి మహాభారతంలో. మనందరికి బాగా తెలిసిన గ్రంథం ఏమిటంటే భగవద్గీత. కానీ భగవద్గీత కంటే కూడా చాలా లోతు విషయాలు ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంవాదం ఉంటుంది. అది ధృతరాష్ట్రుల ద్వారా, సనత్సు జాతుల ద్వారా మనకు భారతంలో వస్తుంది. దాన్ని సనత్సు జాతీయము అని పిలుస్తారు. ఈ సనత్సు జాతీయం ఎవరి ద్వారా వచ్చింది? బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరైనటువంటి సనత్సు జాతుల ద్వారా వస్తుంది. అంత ఆత్మోపదేశమేనండి. అంటే ముందు బోధ ఎవరికి జరిగిందండి? అర్జునుడికి జరిగిందా, ధృతరాష్ట్రుడికి జరిగిందా? ధృతరాష్ట్రుడి పేరులోనే ఒక అద్భుతమైన వివరం ఉంది. ధృతరాష్ట్రుడు అంటే అర్థం ఏమిటంటే, తనది కాని రాజ్యము తాను అనుకునేవాడే ధృతరాష్ట్రుడు అని. ధృతం ధారయతి రాష్ట్ర ఇది ధృతరాష్ట్ర. అంటే తనది కాని దాన్ని తాను అనుకునేవాడు. ఇప్పుడు చూడండి, రెండు కళ్ళు లేకపోతే కాదు ధృతరాష్ట్రుడు. మహాభారతం ఏం చెప్పిందంటే, తనది కాని దాన్ని తాననుకునే ప్రతివాడు ధృతరాష్ట్రుడే. ఇప్పుడు దేహం తనదే, తనది కాదు కదా. ఇప్పుడు దేహం తనది కాని దాన్ని తాను అనుకునేటువంటి వాడు ఏమవుతున్నాడు? అక్కడ భగవద్గీత చదవచ్చుగాక, పారాయణం చేయొచ్చుగాక, తనది కాని దేహాన్ని తాననుకుని అభిమానం పొందితే తానేమవుతున్నాడు? ధృతరాష్ట్రుడే అవుతున్నాడు. తనది కాని దాన్ని తాను అనుకుంటాడు. విచిత్రం ఏమిటంటే, ఆయనకు మహాత్ముల ద్వారా సాంగత్యం దొరికింది, సత్సంగం దొరికింది. కానీ సత్సంగం దొరికినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అయిపోతామా? మహాత్ములతో సాంగత్యం దగ్గరగా ఉన్నంత మాత్రాన మనలో ఆ గొప్పదనం వచ్చేస్తుందా? ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే సాంగత్యం దొరకడం మన అదృష్టం. ఏ జన్మ పుణ్యమో, అందుకనే గత జన్మంబుల గొప్ప పుణ్యమేది యోగావించి నేను చూడగలిగితే మీ ఈ జన్మమునందు మనం మన బాబుజీ మహారాజు వారి గురించి మనం వారి పద్యాలలో మనం చదువుకునేదేమిటి? గత జన్మంబుల గొప్ప పుణ్యమేది. ఇప్పుడు ఈ గొప్ప పుణ్యం అనేటువంటిది అది ఎప్పుడు పండుతుంది? పుణ్యం గొప్పదే, బీజం గొప్పదే, కానీ మన ఆలోచన విధానం, మన వ్యవసాయం సరిగా చేయకపోతే, భూమిని సరిగా చేయకపోతే పంట ఎంత విత్తనం గొప్పదైనా ఆ పంటని మనం అనుభవించగలుగుతామా? అనుభవించలేము. విత్తనం గొప్పదే కానీ భూమిని మనం చేసుకునేటువంటి వ్యవసాయాన్ని బట్టి ఆ ఫలం ఎలా ఉంటుందో, అలాగే ఇక్కడ బీజము ఎవరిది? వ్యాస భగవానుడిది. పైన సాంగత్యానికి ఏమైనా లోటు జరిగిందా? ప్రతిసారి ధృతరాష్ట్రుడికి వచ్చి మంచి చెప్పేవాడు, భీష్ముడు ఎప్పుడూ చెవినీళ్ళు కట్టుకొని చెప్పేవారు. ఒక విషయం చెప్పారండి, భారతంలో మహాత్ములతో సాంగత్యం దొరకడం చాలా గొప్పది, కానీ వారు చెప్పే విషయం గొప్పదని తన జీవితాన్ని నడుపుకునేటువంటి ఆలోచన కనుక కలగకపోతే వాడి నాశనం తప్పదు. భీష్ముడు ఏ వైపున ఉన్నాడండి భారతంలో? కౌరవుల వైపే ఉన్నాడు ఆయన. ఏనాడు ఇది తప్పుని తప్పు అని చెప్పడంలో ముందుండేవాడు భీష్మాచార్యుడు. కృష్ణ భగవానుడు రాయబార సమయంలో అడుగుపెట్టాడు, సభలో అడుగుపెట్టాడు, అందరి వైపు చూశాడు. ఎందుకు చూశాడు? అయ్యా, దైవమైన నేను రావాల్సి వచ్చింది, ధర్మం తెలిసిన మీరందరూ ఉన్నారు, ధర్మము మీరు చెప్పనప్పుడు దైవం కలగజేసుకోవలసి వస్తుంది, కాబట్టి మీ ధర్మం ఎంతవరకు నిర్వర్తించారన్నట్టు చూశాడు. మహాత్ముల దృష్టిలోనే ప్రశ్న ఉంటుందండి, మహాత్ములు మాట్లాడక్కర్లే, వారి చూపే ఒక ప్రశ్న అయిపోతుంది. అక్కడ అందరినీ చూశాడు ఆయన, మీరందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండి? అక్కడ ధృతరాష్ట్రుడికి ఆయనకి ఎలాగో దృష్టి లేదు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, విశేషించి వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటువంటి లక్షణం ఎక్కడక్కడ పెద్దగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఉంది. గురువుగా ద్రోణాచార్యుడికి ఉంది, వంశానికి పెద్దగా భీష్మాచార్యుడికి ఉంది, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. అందరి వైపు సాభిప్రాయంగా చూశాడు. చూసి ఒక్క మాట అన్నాడు, తాతయ్య ఇంత జరుగుతోంది, నువ్వు ఒక్క మాట ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి చెప్పావా అని అడిగాడు కృష్ణయ్య. అప్పుడు తాతయ్య గారు చెప్పారు భీష్మాచార్యుల వారు, చెప్పలేదని ఎందుకు అనుకుంటున్నావు కృష్ణయ్య? నీ ముందు చెప్పకపోయినంత మాత్రాన, మాట్లాడనంత మాత్రాన నువ్వు అన్నీ తెలిసిన వాడివి కదా, నీ వెనక అంటే నీవు ప్రత్యక్షంగా లేనప్పుడు నేను వీరితో ఏం మాట్లాడానో నీకు తెలియదా? ఆయన అన్నీ తెలిసిన వాడు కదా, అన్నీ గుర్తెరిగి. ఇంకా ఎవరండి ఆయన? అంతర్యామి అలసిది సొలసిది. మా గురుగారు చెప్పేవారు, అన్నమయ్యలో మూడు కీర్తనలు తెలిస్తే వేదాంతం తెలిసిపోతుంది అని. ఏమిటా మూడు కీర్తనలంటే? కలగంటి కలగంటి ఒకటైపోయింది, అదివో అల్లదివో ఎక్కడో ఉంది, అంతర్యామి అలసిది సొలసిది, నీలోనే ఉండి నీవైపోయావు, ఈ మూడు రహస్యం తెలిస్తే వేదాంతం వచ్చేసినట్టే అన్నాడు. కలలో కనపడింది, ఇలలో తెలుసుకున్నాడు, ఇలలో ఉన్నది తనలో ఉందని గుర్తించాడు, అయిపోయింది. ఇక అంతర్యామి అయిపోయింది. సినిమా ఉంటుందా? సినిమా చూశాం కదా అన్నయ్య, అన్నమయ్య సినిమా. అంతర్యామి పాట అయిపోయింది రా సినిమా ఉంటుందా? విశ్వరూపము సర్వోజన సుఖినో భవంతు అంటే ఉంటుంది. తనలో దైవం ఉన్నాడని తెలుసుకున్న తర్వాత సినిమా అయిపోతుంది, ఇంకొన్ని రోజులు తెరబడిపోతుంది అంతే. అలాగే అక్కడ కూడా వాళ్ళందరి వైపు చూసి నీకు తెలియదా అంటే నీ ఎదురుగా చెప్తేనే చెప్పినట్ట. అప్పుడు ఒక మాట అన్నాడండి కృష్ణయ్య, సారము ధర్మము విమల సత్యము పాపము చేత బొంకు చేత భారము పొందలేక చెడివారినదైన అవస్థన్ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిన అది వారల చేతకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యడి దైవముండెడిన్ అని చెప్పాడు ఆయన. ఎంత అద్భుతమైన పద్యం అండి మహాభారతంలో. సారపు ధర్మము విమల సత్యం. లోకంలో మానవుడు ముందు పుట్టుకోవాల్సింది ఏమిటంటే ధర్మాన్ని. ధర్మము తర్వాతే సత్యం చెప్పారే, ముందు ఆచరణ తర్వాత దైవం. ధర్మం ఏమిటి? ఆచరణలో కనబడుతోంది. అందుకని రామో విగ్రహాన్ ధర్మః. మనం రాముడు గురించి తెలియాలంటే ఏమని వర్ణిస్తామండి రాముణ్ణి? నీలమేఘ శ్యాముడండి, పుండరీక నయనుడండి, విశాలమైన వక్షస్థలం కలిగిన వాడండి, ఆజానుబాహుడండి అని ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే రామ రూపాన్ని వర్ణించగలుగుతామేమో, కానీ రాముడి ఆంతర్యం గుర్తించాలంటే రాముడి నడవడికిని మనం తెలుసుకోవాలి. రామాయణం అనే పేరులోనే ఉంది, రామస్య అయనం రామాయణం. అయనం అంటే ప్రయాణం. దక్షిణాయనం ఉత్తరాయణం అంటారు కదా, అయనము అంటేనే ప్రయాణం. మరి ఎవరి ప్రయాణం ఇది? రామస్య అయనం, రాముడు యొక్క ప్రయాణం. మరి రాముడు ధర్మాత్ముడని ఎలా తెలిసింది? ప్రయాణము ద్వారా తెలిసింది. రాముడు ధర్మాత్ముడని ఎలా తెలిసిందండి? ఒకటి, ఎవరో చెప్తే తెలిసింది. ఎవరో చెప్పింది మళ్ళీ తనకు అనుభవం అయినప్పుడు రావణాసురుడికి తెలిసింది. రెండు విధాలు తెలుస్తుందండి ఇప్పుడు దైవం. ఒకసారేమో తానుగా వచ్చి వేరే వాళ్ళ చేత చెప్పిస్తాడు, ఒకటి తానే వచ్చి చెప్తాడు. వేరే వారి చేత చెప్పినప్పుడు మారకపోయినా, తానొచ్చి చూపినప్పుడు మారకపోయినా, ఇక్కడ వాడికి మరణమే శరణ్యం. మొట్టమొదటిసారి చూసిన వాళ్ళ చేత చెప్పించాడు రాముడు. ఎవరు వాడు? అకంపనుడు. రామాయణంలో అకంపనుడు ఉన్నాడు. అకంపనుడు ఎక్కడ వెళ్ళాడు? రావణాసురుడి దగ్గరికి. కరదూషణ త్రిశరుల్ని ఒక్క ముహూర్త కాలంలో రాముడు కొట్టిన తరువాత 14,014 మంది విగత జీవులై పోయిన తరువాత వీళ్ళందరినీ కొట్టినవాడు ఒక రాముడే అనే సత్యాన్ని చెప్పినవాడు అకంపనుడు. ముందు ఎవరి ద్వారా చెప్పించాడండి రామతత్వాన్ని? విచిత్రం తెలుసా, రామాయణంలో రాముడు రావణాసురుడు చూసుకున్నది ఎప్పుడు? యుద్ధరంగంలోనే. మనకు సినిమాల్లో చూపించినట్టుగా శివధనస్సు ఎత్తడానికి రావణాసురుడు వచ్చాడని, ఆ రావణాసురుడు మీద పడ్డ శివధనస్సుని రాముడు పట్టి విరిచాడని అది తరువాత రామాయణంలో చెప్పారు. రాముడు రావణాసురుడు చూసుకున్నది యుద్ధరంగంలోనే. మధ్యలో ఎక్కడ వాళ్ళకి దాన్ని ఏమంటారు? సంవాదం. డ్రామాలు పెడతారే ఎదురెదురు సంవాదం. ఇది ఎక్కడ జరగలేదు, ఇచ్చి అక్కడే జరిగింది, కానీ వీళ్ళు ఎప్పుడూ చూసుకోలే. కానీ రాముడు యొక్క గుణం ఎవరి ద్వారా చెప్పించాడు? ఇలాంటి వాడు రాముడనే సంగతి ఇదిగో ఒక పాత్ర ద్వారా చెప్పించాడు, అకంపనుడి ద్వారా చెప్పించాడు. ఎవరొచ్చారు, ఎందుకు వచ్చావు, ఎన్ని ఎంత సమయంలో కొట్టారు, మీరేం చేశారు, ఇది అడిగాడు రావణాసురుడు. అడిగిన ప్రశ్న ఇది, ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చావు, ఏ ఉపద్రవం జరిగింది? వాడు చెప్పాడు, రాముడని ఆయన వచ్చాడు, మా అందరినీ కొట్టాడు, ఇలా విగత జీవులైపోయారు, నేను ఒక్కడిని నీకు సమాచారం చెప్పడానికి వచ్చాను. రావణాసురుడు అడిగాడు, ఆయనకి తోడు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. రాముడికి తోడు ఎంతమంది ఉన్నారు? ఆయన అన్నాడు, ఒక్కడే ఉన్నాడు. మరి ఒక్కడుంటే మీరు 14,014 మంది ఉన్నారు కదా. చూడండి, 14 అనేది ఇంద్రియాలకు సంబంధించింది. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనోబుద్ధి చిత్తహంకారాలు 4, మొత్తం కలిపితే 14. వాటి వృత్తులుగా బయలుదేరేవి సహస్రం. సహస్రం అంటే అనంతం. అదే సైన్యం 14,014 మంది. వీళ్ళెవరికి ఉంటారు? శూర్పణఖకు ఉంటారు. శూర్పణఖ అనేది అరిషడ్ వర్గాల్లో మొట్టమొదటి లక్షణం కామం. కామానికి వీళ్ళందరూ అసిస్టెంట్స్ అంటండి. ఈ 14 మంది అసిస్టెంట్లు, 14 మంది. ఈ 14 మంది లోపల ఉండేటువంటి ఆలోచన పరంపరే సహస్రం అంటే, అంటే అనంతం. 14,014 మంది అంటే అర్థం ఏమిటంటే వీటి ద్వారా జరిగేటువంటి చర్యలు అనంతంగా ఉన్నాయి. 1000 అనేటువంటి పదం అనంతానికి పర్యాయం. సహస్రము అంటే అనంతం అని చెప్పారు లెక్కల్లో కూడా. సహస్రం అంటే 1000 అని కాదు, శతం అన్నా కానీ అనంతం అనే అర్థం. శతం అంటే 100 మాత్రమే అని కాదు, శతాధికము, శతము, అధికము ఇంకా ఉండొచ్చు. సహస్రము అంటే అనంతం, అనంతానికి పర్యాయ పదాలు. అయితే ఇక్కడ వీడు వెళ్ళి ఏం చెప్పాడు? ఒక్కడే కొట్టాడు. ఒక్కడు ఎలా కొట్టాడు? మీ అందరూ మూకుమ్మడిగా పెడితే ఒక్కడిని చుట్టుముట్టడం ఏమంత విశేషము అని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పారు, రాముడిలో ఒక అనంతమైన శక్తి ఉన్నది అన్నాడు. ఎవరు చెప్పారండి మాట? అకంపనుడు చెప్పాడు. ఏమిటా శక్తి అంటే, మొట్టమొదటిది ఆకర్షణ శక్తి, రెండవది సమ్మోహన శక్తి, మూడవది తన బలాన్ని నిస్తేజపరుచుకునేటువంటి అంటే అచేతన శక్తి, ఎదుటి వాడిని అచేతనం చేయడం. ఎలాగా? రూపం ద్వారా, నడక ద్వారా. ధర్మంగా ఉన్నాడు అనుకోండి, ఆ ధర్మంగా ఉన్నటువంటి వాడి మీదకు వెళ్ళడానికి వాళ్ళే ఆలోచన చేశారు. విచిత్రం ఏమిటంటే, మీరందరూ ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కసారిగా ఎందుకు వెళ్ళలేదంటే, ఒకటన్నా వాడు అకంపనుడు చెప్పిన మాట అండి రామాయణంలో, రాముడిని చూస్తుంటే యుద్ధం చేయబుద్ధి కాలేదన్నాడండి వాడు. ఏమండి, అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగులై జటావలకలాలు ధరించి ముడులు పెట్టుకుని మోక్షేష్టి తప్ప ఇంకా ఏ ఇష్టి లేదనే వాళ్ళకే నీవు కావాలనే ఇష్టిని పుట్టించాడండి రాముడు. అంత గొప్ప సమ్మోహన రూపం, పుంసామోహన రూపాయ. పునులంటే వాళ్లే కదా, జటావర్తనాలు ధరించిన వాళ్లే కదా, ఏమీ మాకు కోరిక లేదని చెప్పిన వారే కదా, వాళ్లలో కూడా ఒక కోరిక పుట్టించాడు రాముడు. ఏమిటా కోరిక? మేము స్త్రీగా మారి ఉంటే, రాముణ్ణి వరించి ఉంటే మా జీవితాలు ఆనందమైపోయి అయ్యాయి కదా. అందుకని కృష్ణ రూపం కంటే కూడా రాముడి రూపం చాలా గొప్పది. ఎందుకంటే కృష్ణుడి రూపంలో స్త్రీ పురుష సంబంధమైనటువంటి ప్రకృతి పురుష ఆకర్షణ కనిపిస్తుంది, కానీ రాముడి యొక్క రూపంలో పురుషులే మోహింపబడ్డారు అక్కడ. కృష్ణుడిదేమో అది ప్రకృతి కింద ఒక ప్రకృతి పరమేశ్వరుడు, ఒక జీవుడు పురుషుడు, వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి భావన అది కృష్ణుడికి మనకి గోపికలకి కనబడుతుంది. కానీ ఇక్కడ రామావతారంలో విశేషం ఏంటంటే, తనని చూసిన వాణ్ణి తనని చూడని వాణ్ణి కూడా ఆనందింపజేసేవాడటండి రాముడు. ఇప్పుడు గుణం చేత రావణాసురుడు ఆకర్షింపబడ్డాడు. రాముడి గురించి ఒక మాట చెప్పాడండి, ఇక్కడ రాముడి రూపం ద్వారా రాముడు అంటే ఎవరు ఆలోచించలేదు ఆయన. రాముడు చేసిన పనిని బట్టి రాముడి వైపున ఆలోచన కలిగింది రావణాసురుడికి. ఏం చెప్పాడు? అందరూ 14,000 మంది పడిపోయారన్నాడు. మరి మీరందరూ ఏం చేశారు అంటే, రాముడిని చూస్తుంటే యుద్ధం చేయబుద్ధి కాలేదన్నారు. మరి మీ అందరి చేతులు ఆయుధాలు ఉన్నాయి కదా, ఆయుధాలు ఏమయ్యాయన్నాడు. అక్కడ పనిచేయలేదు సమ్మోహన శక్తి. మరి రాముడు ఒక్కడి వైపే కదా బాణం వేస్తాడు, మీరేం చేస్తున్నారన్నారు. వీళ్ళేమన్నారు తెలుసా, ఆ బాణం ఎలా ఎదుటివాడిని చంపుతుందో చూస్తున్నామన్నారు. రాముడి ధనస్సు మాట్లాడుతుంది, రాముడి బాణం మాట్లాడుతుంది, ఆకర్ణాంతము బాణం లాగాడని చెప్తాడు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఆకర్ణాంతం లాగడం పెద్ద విశేషమా అంటే విశేషమే. ఏమిటా ఆ విశేషం అంటే, బాణం మాట్లాడుతుందట రాముడితో. రామా ఉండేయమంటావా, రావణాసురుడి ప్రాణం తీసేయమంటావా అని అడుగుతున్నాడు బాణం. ఆయన అంటాడట, కాస్త ఆగు, వాడికి అవకాశం ఇద్దాం, కాస్త ఆగు అని ఆపుతున్నాడట. ఆ భాషను ఆ రెండిటికే తెలుసు, మాట్లాడుతున్న బాణానికి వింటున్న రాముడికి, వీళ్ళకు మాత్రమే తెలుసు. ఆఖరికి ఒక మాట అడిగాడు రావణాసురుడు, 14,014 మందిని చంపాడు కదా, నువ్వు ఒక్కడివి ఎలా వచ్చావన్నాడు. ఇప్పుడు ఇంతమందిని చంపిన వాడికి ఒక్కడిని చంపడం ఏమైనా కష్టమైన విషయమా? కాదు కదా. ఎలా వచ్చావని అడిగితే వాడన్నాడు, నేను వెన్ను చూపాను. అంటే రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు నేను నీ వైపుకి పరిగెత్తడం మొదలు పెట్టాను, నేను వెన్ను చూపిన కారణంగా నన్ను రాముడు కొట్టలేదు. ఇప్పుడు రావణాసురుడు అనుకున్నాడు, రాముడు చాలా గొప్పవాడు. దేని ద్వారా గొప్పవాడయ్యాడు రాముడు? రూపం ద్వారానా? ఆకారం చూడడం ద్వారా రాముడు గొప్పవాడయ్యాడా? అలా కాలేదు. రాముడిలో ఉన్న ఒక గుణం విచిత్రం ఏంటంటేనండి, ఒక ఏది ఒక మహాత్ముడు రామచంద్రమూర్తి వైభవం ఎంత గొప్పదంటే, శత్రువు కూడా లోపల ప్రశంసించాడండి. రావణాసురుడు కూడా ఆత్మ ప్రశంస చేశాడు. పైకి మేకపోతే గాంభీర్యంలాగా రాముడు ఎంత ఆయన ఎంత అని అన్నాడే, కానీ లోపల రాముడు చాలా గొప్పవాడు సుమా. ఇది దేని ద్వారా ప్రకటితమైంది? ధర్మము ద్వారా. వెన్ను చూపిన వాడి మీద రాముడు బాణప్రయోగం చెయ్యడు. ఇప్పుడు రాముడు నాకంటే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? ఇదే స్థితిలో నాకు గనక శత్రువు కనబడితే నేను ధర్మమా అధర్మమా ఇవేమీ లెక్క పెట్టను. వాడు చచ్చాడా లేదా ఇదే చూస్తాను, వాడిని చంపానా లేదా ఇదే చూస్తాను. ఎదుటివాడు శత్రువని తెలిసి, ఇప్పటిదాకా తనకు అపకారం చేసిన సేనలో ఉన్నాడని తెలిసి, తన శత్రువుకి ముప్పందించడానికి వెడుతున్నాడని తెలిసి కూడా ధర్మాన్ని పాటించి వెన్ను చూపిన వాడి మీద బాణాన్ని వెయ్యలేదు గనక రాముడు నాకంటే గొప్పవాడు. ఇప్పుడు రాముడు గొప్పవాడు ఎలా అయ్యాడు? ధర్మము ద్వారా. మొట్టమొదటిది ఏమిటంటే ధర్మం అంటే మనకి జ్ఞానం చాలా పెద్దది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నట్టుగా ఉండి చదువురాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంస్కృతంలో భగవద్గీత చెప్పమంటే వాళ్ళు చెప్పలేరు. కానీ ధర్మం పట్టుకున్నారనుకోండి, భగవద్గీతలో జ్ఞానము చదివిన వారి కంటే చదువు రాకపోయినా ధర్మం పట్టుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. అక్కడ చదువు గొప్పది కాదు, అంటే చదివేస్తే గొప్పదనం వచ్చేస్తుందా? చదివితే అక్షరం తెలుస్తుంది. అనుభవం తెలియాలంటే ఆ అక్షర స్వరూపమైన జ్ఞానాన్ని నువ్వు ఆచరణలోకి తీసుకురావాలి. జ్ఞానం కూడా ఆచరణలోకి వచ్చినప్పుడే సార్థకత అవుతుంది. అంటే మళ్ళీ జ్ఞానము దేన్ని ఆశ్రయించి ఉండాలి? ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. ధర్మం అన్నింటికీ ఆలవాలండి. ధర్మం అనేటువంటిది అన్నింటికీ ఆలవాలు. ఈ ధర్మంలో నుంచే అన్నీ వస్తాయి. అందుకనే ధర్మం మెయిన్గా ఉండి అర్థము, కామము, మోక్షము ఈ మూడు తర్వాత పెట్టారు మహాత్ములు. మనమేం చేస్తున్నామంటే అర్ధకామములు రెండూ పట్టుకొని ధర్మము మోక్షాన్ని మనం విడిచేస్తున్నాం. ఈ అర్ధకామాలు మానవుడికి ప్రయత్నం ద్వారా ఏమీ సిద్ధి లేకుండా వాడికి వచ్చేస్తాయి. వాడికి రాసి పెట్టింది అనుకోండి, ఇప్పుడు కలియుగంలో కొంత చూస్తున్నాం కదా, అధర్మంగా ఉండేవాడికి ధనం వచ్చేస్తుంది, అధర్మంగా ఉండేవాడు దేవుడికి వెళ్ళి దగ్గరం పెట్టగానే అన్ని కోరికలు తీరిపోతున్నాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, వాడికి అర్థం వచ్చేస్తుంది, వాడి కామ్యాలన్నీ తీరిపోతున్నాయి, వాడంత దుర్మార్గుడు లేడు కదా, భగవంతుడు వాడికి ఎందుకు ఇవన్నీ ఇస్తున్నాడు. లోకంలో మన ఆలోచన విధానం ఇలా ఉంటుందండి, వాడిప్పుడు భగవంతుడికి మొక్కడు కానీ డబ్బు వచ్చేస్తుంది, వాడిప్పుడు భగవంతుడు అంటే ఏది విశ్వాసంగా ఉండడమో లేకపోతే ఒక రకంగా అంత భక్తి కలిగి ఉండడు, కానీ వాడి కామ్యములన్నీ నెరవేరిపోతున్నాయి. కానీ అర్ధకామాలైన ఈ మానవుడికి ప్రయత్నం చేస్తే లభ్యమవుతాయేమో కానీ ఈ ధర్మము మోక్షం అనేటువంటివి దైవానుగ్రహం వల్ల. ధర్మం పట్టుకోవాలన్నా, ధర్మము యందు నిలబడాలన్నా దైవానుగ్రహం కావాలి. చూడండి, విభీషణుడి దగ్గరికి వచ్చాడు బ్రహ్మగారు రామాయణంలో. ఎందుకంటే ప్రతిదానికి మనకు కొద్దిగా పురాణం చెప్పుకుంటే దాని వెనకాతులు ఉన్న తత్వం అర్థమవుతుంది. రావణాసురుడి దగ్గరికి వచ్చాడు బ్రహ్మగారు. వాడు నాకు అసలు చావే లేకుండా వరమిమ్మన్నాడు. బ్రహ్మగారి తల గిర్రం తిరిగింది, నాలుగు తలలు తిరిగిపోయాయి. ఏరా, మృత్యుం అనేటువంటిది ప్రతి ప్రాణికి సహజం, ఒక అవకాశం ఇచ్చి వరం కోరుకో. వాడన్నాడు, నాకు మానవులంటే లెక్కలేదు, వానరులంటే లెక్కలేదు, నరులు వానరులు వాళ్ళ వల్ల తప్ప నాకు ఇంకొక దాని వల్ల మరణం లేకుండా వరాన్నివ్వు. పరమాత్మ ఏమనుకున్నాడు, నీకు దేని ద్వారా మరణం లేదనుకుంటున్నావో దాని ద్వారే వచ్చి తీరుతుంది, ఒక అవకాశం ఇచ్చావు కదా. వెంటనే ఆయన ఏం చేశాడు, విభీషణుడి దగ్గరికి, కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు రెండో వాడేవాడు కుంభకర్ణుడు. వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కాస్త భయపడ్డాడు. ఇప్పుడు పక్కవాడు వరాలు కోరాడంటే రెండో వాడికి కూడా ఏమండి ఒక ఆలోచన వస్తుందా రాదా? పూర్వకాలం ఏడో ఎక్క అప్పజెప్పించుకుంటామంటే నాబోటి ఎక్కాలు రానివాడు ఎక్కడుండేవాడు అంటే చివరుండేవాడు. ఎందుకంటే ముందరి వాళ్ళందరూ చెప్పేదేగా నేను చెప్పేది, చివరిలో ఎంత తేలికండి, అందరూ ఎక్కం అప్ప చెప్పిన తర్వాత చెప్పడం అంటే చాలా అదృష్టం. మొదట్లోనే నిలబడితే తన్నులు తింటాం, అందువల్ల రానివాడు ఎక్కడ ఉంటాడు, చివరు ఉంటాడు. వీళ్ళందరూ చెప్పేటప్పుడు వీడు బట్టి పెడుతుంటాడు, ఏడొకట్లు ఏడు 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 పద్నాలుగు ఏడు మూడు ఇరవై ఒకటిని బట్టి పెడుతుంటాడు, చెప్పేస్తాడు. ఇప్పుడు ఒక వరం వారు ఇచ్చిన తర్వాత ప్రక్కవాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మ అనుకున్నాడు, వాడిని ఎలాగో మరణానికి ఒక అవకాశం ఇచ్చేలాగా చేసుకున్నాను, అసలు వీడి దగ్గరికి వెళుతున్నాను, వీడేం అడుగుతాడో. వెంటనే వాడు అనుకున్నాడు, నేను రావణాసురుడు, ఒక అవకాశం వదులుకున్నాడు, ఇప్పుడు నా దగ్గరకు బ్రహ్మ రాబోతున్నాడు, కాబట్టి మానవుడికి రాక్షసులకి ఏమి లేకుండా ఉంటే వాడి పని వాడు చేయగలుగుతాడంటే దయ లేకుండా ఉండాలి. రాక్షస లక్షణం ఏమిటంటే దయ లేకపోవడం. అందుకే మహర్షి మలయాళ స్వామి వారు చెప్పేవారు, దయగల హృదయమే భగవన్ నిలయం. వారి సూక్తి అదే. మొట్టమొదట భగవన్ నిలయం అంటే అర్థం ఏంటండి, దేవాలయం అనేక మనం భగవన్ నిలయం అని ఏ పేరు పెట్టుకుంటాం, దేవాలయానికి భగవన్ నిలయం అని పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు మనం దేవాలయం అంటే మనం ఏమనుకుంటున్నాం, శనివారం వస్తే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామా, శుక్రవారం వస్తే అమ్మవారి గుడికి వెళ్ళామా, బుధవారం వస్తే విష్ణాలయానికి వెళ్ళామా, మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామా, ఇలా ఏం చేసుకుంటున్నామంటే వారాలు వచ్చేటప్పటికి దేవుళ్ళు గుళ్ళు మార్చుకుంటున్నాం. ఓహో, ఇవాళ శనివారం భజన మైకు ఆ గుళ్ళో వినపడుతుందా, ఇవాళ శుక్రవారం కదా అమ్మవారి గుళ్ళో భజన అనుకుంటాను. అంటే మనకు వచ్చిన రోజును బట్టి దైవాన్ని అంచనా వేస్తాం. కానీ మహర్షులు ఏం చెప్పారంటే, దయ నీ సొత్తు అయితే దేవుడు నీకు నిలయంగా నీలోనే ఉంటాడు. అయితే దయ అనేది ప్రధాన ద్వారం. ప్రధాన ద్వారం మూసేస్తే లోనున్న దాన్ని మనం చూడగలుగుతామా చెప్పండి. మనం చోట మ్యూజియంకి వెళ్ళామండి, ఆ మ్యూజియం లోపల చాలా వస్తువులు ఉన్నాయి, కానీ ప్రధాన ద్వారానికి తలుపేశాడు, తాళం పెట్టాడు, లోపలున్న ఆనందం మనం పొందగలుగుతామా? ప్రధాన ద్వారానికి బీగం పెట్టేస్తే లోపల ఉండేటువంటి వాటి ఆనందం మనం పొందగలుగుతామా? పొందుతామా? లేదు కదా. అలాగే ప్రధాన ద్వారం ఏమిటంటే దయ. దయా అనే ప్రధాన ద్వారం తెరవకపోతే భగవంతుడు యొక్క అనంత వైభవాన్ని ఆ ఆనందాన్ని అనుభవించేటువంటి అదృష్టం మనం కోల్పోతాం. లోపల అనంత వైభవం దర్శనం కావాలంటే ముందు ఈ దయా అనేటువంటి ప్రధాన ద్వారాన్ని తెరవగలగాలి. అందుకనే దయాభూతేశ్వలోలుత్వం ఆర్తవం హ్రీరచాపలం మనకి అద్వేష్ట సర్వభూతానాం, ఇది కూడా దయే. సద్గురు మన దయానంద సరస్వతి స్వాముల వారు, వారి మీద విషప్రయోగం జరిగింది. ఆయనకు బాగా దగ్గరున్న వాళ్ళే ఆయనకు విషప్రయోగం చేశారు. తర్వాత ఆ విషప్రయోగం చేసిన వారిని బంధించి తీసుకొచ్చారు. మరి గురువుగారు కదా శిక్ష వేయాలి, బాధ ఆయనది కదా. ఆయన అడిగారు, ఏమండి మీ మీద విషప్రయోగం చేసిన వాళ్ళని తీసుకొచ్చాం, ఏ శిక్ష వేయాలి? వారు అన్నారు, ఈ అవతారం బంధించడానికి రాలేదు, విడిపించడానికి వచ్చింది, కాబట్టి వాళ్ళని వదిలేయండి అన్నాడండి మహానుభావుడు. వారి మీద విషప్రయోగం చేసిన వారిని కూడా, నేను ఈ అవతారం బంధించడానికి రాలేదయ్యా, విడిపించడానికి వచ్చింది. బంధాన్ని కారణమైనటువంటి దాని దగ్గర నుంచి విడిపించడానికి వచ్చిందే గాని బంధింప చేయడానికి, వాళ్ళని బంధితులు చేయడానికి రాలేదని చెప్పారు. అంటే మొట్టమొదటి ద్వారం ఏమిటి? దయా అనేటువంటి ద్వారం. కుంభకర్ణుడు కోరుకున్నాడు, అసలు దయ ఉంటేనే కదా నాలో కాస్త ఎదుటి వాడిని చూస్తే జాలి, కాపాడాలి వీడిని, ఏదో విధంగా ఏది ఆదుకోవాలనే బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధి లేకుండా ఉండేట్టుగా చేస్తే నాలో దైవీ గుణాలు రాలేవు, ఆసురీ గుణాలు పెరిగిపోతాయి, నాకు నిర్దయ అనేటువంటిది వస్తే బాగుంటుంది. అసలు దయ అనేది లేకుండా ఉండాలనగానే చూడండి, ఇక్కడ బ్రహ్మగారు ఒక లీల చేశాడు. మృత్యువు లేని వరం కంటే ప్రమాదకరమైనది ఏమిటంటే దయ లేకుండా ఉండడం. అదండి, మృత్యువు లేని వరమైనా ఇయ్యొచ్చేమో కానీ దయ లేకుండా ఉన్నటువంటి వాడు బ్రతికడానికి వాడికి హక్కు లేదు. దయ లేకపోతే వీడి ప్రాణులు ఉండనివ్వడం. అందుకని బ్రహ్మగారు అనుకున్నారు, రావణాసురుడు కంటే ప్రమాదకరుడు కుంభకర్ణుడే. వాడేమో మృత్యువు లేకుండా వరం కోరాడు, వీడేమో దయ లేకుండా వరాన్ని కోరాలనుకుంటున్నాడు. వెంటనే అమ్మవారిని పిలిచాడు. అమ్మవారిని పిలిచి, కాస్త నువ్వు వాడి నాలిక మీద చేరి నిర్దయ అని అలా అనుకున్నాడు కదూ, నిద్ర అనే పదంగా మార్చి నిర్దయ అని అడగాలనుకుంటున్నాడు వాడు. దయలేని వాడు ఇంకా ప్రమాదకారి. రావణాసురుడి కంటే ప్రమాదకారి ఎవరంటే దయలేని వాడే. రావణాసురుడిలో ఆలోచన విధానంలో కొంత ఏది మనకి రామాయణంలో లేదు కానీ పెద్దలు చెప్పిన విషయం అండి. హనుమంతుడు వచ్చాడు, లంకను తగలెట్టాడు, సమావేశం పెట్టాడు రావణాసురుడు. ఏం సమావేశం పెట్టాడు? నేను ఒక పని చేశాను, తప్ప ఒప్ప మీరు చెప్పండి. అప్పటికే సీతమ్మని తెచ్చినట్టుగా లంకలో చాలా మందికి తెలియదు, కొంతమందికే తెలుసు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి సభ పెట్టి ఒక మాట అన్నాడట, నేను ఒక పని చేశాను, తప్ప ఒప్ప. ఏం పని చేశావు? ముందుగా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కావాలండి. ముందు మనం పొరపాటు పనిచేసినా మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళే సపోర్ట్ ఇవ్వలేదు అనుకోండి, మనం చేసిన పని తప్పు పని అయినా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే బయట వాళ్ళు ఇంకా నిందిస్తారు. అందువల్ల ముందు ఇంట్లో మద్దతు కూడగట్టుకోవాలి. ముందు విభీషణుని లేపాడే తమ్ముడు కదా, ముందు వాడి అభిప్రాయం తెలుసుకుందాం. విభీషణుని లేపి, విభీషణ నేను చేసిన పొరపాటు నీతో చెప్తున్నాను, నేను చేసింది తప్ప ఒప్ప. ఏం చేశాడో చెప్పాడు, నేను సీతను తీసుకొచ్చాను, తప్ప ఒప్ప. విభీషణుడు అన్నాడు, తప్పు చేశావన్నయ్య, సీతను తీసుకురావడం, ఇంకొకరి భార్యని ఆశించడం, వాళ్ళ భర్త లేనప్పుడు వెళ్ళి దొంగతనంగా తేవడం, చూశావా ఇప్పుడు ఏమైందో? నువ్వు ఎవరిని తక్కువగా చూశావో ఆ తక్కువగా చూసిన వారి చేతిలోనే నీ లంకకు పరాభవం జరిగింది. ఇంత పరాభవం జరగడానికి కారణం నువ్వు చేసిన పని. వెంటనే రావణాసురుడు అన్నాడు, కూర్చో, నువ్వెప్పుడు నేను చేసిన పని ఒప్పుకున్నది లేదు, ఎప్పుడు తప్పు తప్పు అని నేను చేసిన ప్రతి పనికి వ్యతిరేకం చెప్తూనే ఉంటావు, కూర్చో. కుంభకర్ణుడిని లేపాడు. అన్నయ్య ఏమిటి అన్నాడు. కుంభకర్ణుడు లేచి అడిగాడు రావణాసురుణ్ణి, ఒరే అదే ప్రశ్న నిన్ను వేస్తున్నాను, విభీషణుడు తప్పన్నాడు అని కూర్చోమన్నాను, ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, సీతను తేవడం తప్ప ఒప్ప? కుంభకర్ణుడు అన్నాడు, తప్పే చేసావన్నయ్య అన్నాడు. ఇక వీడన్నాడు రావణాసురుడు, వాడి పక్కన కూర్చొని కూర్చొని వాడి గజ్జేమనే నీకు పట్టిందా ఏమిటే, ధర్మము ధర్మం అంటున్నావు, వాడెప్పుడు అదే మాట మాట్లాడతాడు, నువ్వు కూడా అదే మాట మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు అన్నాడు. అన్నయ్య నువ్వు తప్పని ఎందుకు నేను అన్నానంటున్నానంటే, అసలు ఆ సీతకు వెనకాతల బలంగా ఎవడు నిలబడ్డాడో ఆ బలంగా ఉన్నవాడిని కొట్టి నువ్వు సీతను తేవలసింది. అంటే రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఇద్దరిని చంపి సీతను తీసుకొస్తే ఇంత ఉపద్రవం జరిగేది కాదు కదా అన్నాడు. అంటే చూడండి, సీతను తేవడం తప్పని ఇద్దరు చెప్పారు, విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు. కానీ కుంభకర్ణుడేమో తప్పుని ఎంత బాగా చేయాలో చెప్పాడు, విభీషణుడు తప్పుని తప్పు అని చెప్పాడు. ఈ చెప్పడంలో ధర్మం చూడండి, విభీషణుడు ఎంత గట్టిగా పట్టుకున్నాడు. ధర్మం పట్ల ఆసక్తి దేని వల్ల కలుగుతుంది? దైవం యొక్క అనుగ్రహమే ధర్మాన్ని పట్టుకునే బలాన్ని ఇస్తుందండి. ఒక కుంభకర్ణుడి మధ్య, ఒక రావణాసురుడి మధ్య విభీషణుడు తిరిగాడంటే కారణమేమిటి? ఆయన దైవాన్ని పట్టుకున్నాడు, దైవంతో పాటుగా ధర్మాన్ని పట్టుకున్నాడు. ఆయన కుంభకర్ణుడు అడిగాడు, నిర్దయ కావాలి, దయ ఉండకూడదు, సరే ఇచ్చేశానన్నాడు. వీడికి జాలి లేదు, కరుణ లేదు. మూడో వాడు విభీషణుడి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు బ్రహ్మగారు. ఈయననుకున్నాడు, మొదటివాడేమో చావు లేకుండా వరం కోరితే ఏదో, రెండింటి ఇద్దరి వల్ల చెప్పాను, వీడేమో నిర్దయ కావాలంటే నిద్ర అని అడిగేలా చేశాను, ఇప్పుడు వీడేమడుగుతాడో, మూడోవాడి దగ్గరికి వెళ్తున్నాడు కదా. అందుకని ఈ దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్రహ్మగారు ఆలోచించారు, ఏమనం కావాలబ్బా అన్నాడు. ఆయన అన్నాడు, నాకేం పెద్ద వరమేం కాదండి, నేను ఎప్పుడూ మా అన్నల మధ్య ఉండాలి గనుక వాళ్ళ మనస్సు ఎప్పుడు అధర్మం వైపున, అసత్యం వైపున, కామ్యముల వైపున పరిగెడుతోంది గనక నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. అక్కడ నిలబడాలంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా నా బుద్ధి ధర్మమును తప్పకుండా ఉండుగాక, ఆయన అది కోరుకున్నాడు. ధర్మం చాలా గొప్పది. ధర్మం ఉందనుకోండి దైవం వెంటబడి వస్తాడు. మనం దైవాన్ని పట్టుకుంటున్నాం, ధర్మాన్ని విడుస్తున్నాం. మనమేమో కృష్ణ పరమాత్మ పాదాన్ని పట్టుకుంటున్నాం కానీ ధర్మాన్ని విడుస్తున్నాం. ఆయనేమంటున్నాడు, అబ్బాయి నువ్వు ధర్మాన్ని పట్టుకొని నన్ను పట్టుకోకపోయినా పర్వాలేదు, ఎందుకని ధర్మము నేను వేరు కాదు గనక. ధర్మము నేను రెండు లేవు, అక్కడ నేనే ధర్మము, ధర్మమే నేను. ఇంకా చెప్పాలంటే అన్ని ధర్మాలు నాలో నుంచే పుడుతున్నాయి. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చూడండి, మన ఇంటి దగ్గర చెట్లు నాటుతాం కదా, చెట్లు నాటుతాం. ఇప్పుడు చెట్లకు నీళ్లు పోయాలంటే కొమ్మ కొమ్మకి పైపు పడతామా, కాయకాయకి పైపు పడతామా, ఆకు ఆకుకి పైపు పడతామా? ఎక్కడ పడతాం? మూలల్లో పడతాం. ఆ చెట్టుకి మూలం ఎక్కడుంటుందో ఆ మూలలో పైప్ పెడతాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ కుండి అంతా నిండిన తర్వాత అందులోకి వెళ్ళినటువంటి నీరు చెట్టు మొత్తానికి అంది. నువ్వు ప్రత్యేకంగా ప్రతిదాన్ని తడపక్కర్లా, మూలాన్ని తడిపితే మొత్తానికి శక్తి ఎలా వస్తుందో అలాగే నువ్వు ధర్మాన్ని పట్టుకో. ఆ ధర్మం అనేటువంటి దానికి మూలం ఎవరున్నారు? కృష్ణ భగవానుడు ఉన్నాడు, అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని పట్టుకుంటే సర్వధర్మాన్ పరిత్యజ్య. ఒకవేళ చిన్న చిన్న ధర్మాలు ఉంటాయి, లౌకికమైన ధర్మాలు ఉంటాయి, ఇన్ని ధర్మాలు ఎందులో కలిసిపోతున్నాయి? నదులన్నీ ఎలాగైతే సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత నది తనకుండేటువంటి ధర్మాలన్నీ సముద్రంలోకి కలిసిపోయి సముద్ర ధర్మమే తన ధర్మంగా ఉంటుంది తప్ప నదీ ధర్మాన్ని కోల్పోమని మనం చెప్పక్కర్లే. కృష్ణానది రంగు వేరుగా ఉంటుంది, గోదావరి నీళ్లు వేరుగా ఉంటాయి. మనం త్రివేణి సంగమం పోతాం, అక్కడ గంగా యమున సరస్వతి ఉంటుంది, యమున వేరుగా ఉంటుంది, గంగ వేరుగా ఉంటుంది, యమున వేరుగా ఉంటుంది. కానీ ఇవన్నీ సముద్రంలోకి చేరిపోయాయనుకోండి, గంగని గంగగా మనం చూడగలుగమా, యమునని యమునలాగా చూడగలుగుతామా? ఇవన్నీ దేని సంతరించుకుంటాయి? సముద్రంనే సంతరించుకుంటాయి. సముద్ర ధర్మమే తమ ధర్మమైపోతుంది. అలాగే భగవంతుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఆయన్ని ఆశ్రయించిన తరువాత సామాన్యమైన ధర్మాలన్నీ ఆయనలో కలిసిపోతాయి. నదీనాం సాగరోగతి. అలాగా కృష్ణుడు ఏం చెప్పాడు, తాతయ్య ముందు మానవుడు ఆచరించవలసింది ధర్మాన్ని. ధర్మానికి గ్లాని దేని చేత కలుగుతుందంటే పాపము చేత ధర్మానికి గ్లాని కలుగుతుంది అన్నాడండి. పాపము చెయ్యాలనే బుద్ధి కలగడమే ధర్మము లోపించడానికి కారణం. పాపపు బుద్ధి కలిగి ఉండడమే ధర్మము లోపించడానికి కారణం. అంటే మనలో ధర్మబుద్ధి తగ్గిపోతోంది అని ఎప్పుడు తెలుస్తోందంటే, పాపము చేయాలనే ఆసక్తి పెరిగే కొద్దీ ధర్మంగా ఉండాలనే బుద్ధి తగ్గుతుందండి. అందుకని ధర్మానికి గ్లాని ద్వేరి ద్వారా కలుగుతుందంటే పాపము ద్వారా. సారపు ధర్మమున్ ఏది విమల సత్యము, పాపము చేత కొంకు చేత. మరి సత్యానికి గ్లాని దేని ద్వారా కలుగుతుంది అంటే, సత్యానికి మనకి అబద్ధమనేటువంటి దాని చేత మనం సత్యాన్ని ఆచరించలేకపోతున్నాం. అందుకని ఒక అసత్యం ఆడడానికి కనుక ముందు అలవాటు పడితే దాన్ని కప్పించుకోవడానికి ఇంకోటి, దాన్ని కప్పించుకోవడానికి ఇంకోటి, దాన్ని కప్పించుకోవడానికి ఇంకోటి, ఇలా మనం ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి అబద్ధాలని ఇలా పరుస్తూనే ఉండాలి. ఈ అబద్ధాలు బాగా పెరిగిపోవడం వల్ల ఏమైపోతుందంటే సత్యము కప్పివేయబడుతోంది. కాబట్టి ఈ రెంటిని గమనించేవాడు ఒకడున్నాడు. నువ్వు ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నావా, సత్యాన్ని పలుకుతున్నావా, ఈ రెంటిని సర్వకాలముల యందు ఏది మనకి పర్యవేక్షించేవారు, దీన్ని చూసేవారు అక్కడ ఉన్నారు. ఎవరైనా భగవంతుడు అని చెప్పాడండి, నేను అని చెప్పలేదు అక్కడ ఆయన. సారపు ధర్మమున్ విమల సత్యము, పాపము చేత బొంకు చేత భారము పొందలేక చెడబారినదైన అవస్థన్ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిన. ఇక్కడ అద్భుతమైన మాట చెప్పాడు. ఎవరైతే ధర్మాన్ని సరిదిద్దాలో, సత్యం పలకమని చెప్పాలో, వారి ధర్మాన్ని వారి స్థానంలో నెరవేర్చిన వాడికి నేనెప్పుడు రక్షణగా ఉంటాను. వాడెప్పుడు చెడడు, ధర్మాన్ని పట్టుకున్నవాడు సత్యాన్ని పట్టుకున్నవాడు. కానీ అధర్మానికి అసత్యానికి తాత్కాలికమైనటువంటి లాభం కలగొచ్చేమో కానీ శాశ్వతమైనటువంటి ఆనందం కలగాలంటే అది భగవంతుడు చెప్పిన ధర్మం ద్వారా, ఆయన స్వరూపమైన సత్యాన్ని ఆశ్రయించడం ద్వారా మాత్రమే కలుగుతుంది. కాబట్టి ఆ సత్యము ధర్మము యొక్క రహస్యం ఎక్కడ తెలుస్తోంది మనకి? గురువుల ద్వారానే తెలుస్తుంది. ఏది సత్యము, ఏది ధర్మము, అది మనకు చెప్పేదే గురువులు అన్నమాట. వాటిని ఆశ్రయిస్తేనే ఈ రెంటికి స్వరూపమైనటువంటి భగవంతుడు కూడా మనకు తెలుస్తాడు. కాబట్టి అటువంటి భగవతత్వాన్ని, ఆ భగవంతుడికి ఏది మనకు ఎలా ఉంటే ఆనందం కలుగుతుందో, ఆ ఆనందం ఏది ఆచరించడం వల్ల వారికి మనం భగవంతుడికి అత్యంత చేరువవుతామో, ఆ రహస్యమన్నింటినీ మనకు వివరించి చెప్పేవే మహాత్ములు అందించేటువంటి బోధ. ఆ బోధ మనకి సత్సంగ రూపంలో మనకు అత్యద్భుతమైనటువంటి అవకాశంగా గురుదేవులు మనకు అనుగ్రహించారు. మరిన్ని విషయాలు మనం ముందుకు వెళ్ళి రేపటి రోజున జరిగే సత్సంగంలో కొన్ని విషయాన్ని ప్రయత్నం చేసి ముందుకు వెడదాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ, జై సద్గురుదేవ్.